साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
పరివ్రాజకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం నిరంతరం చెప్పుకుంటూనే ఉన్నాం. నిత్య నూతనమైన సనాతనమైన శాశ్వత సత్యాలను అందించాలి. ఆ శాశ్వత సత్యాలలో ఒకటి అయినటువంటి శ్వాస మొత్తము ఆధ్యాత్మిక జగత్తుకు మూల కారణము శ్వాసే. ఆ శ్వాస యొక్క అనేక పెర్మిటేషన్ కాంబినేషన్స్, అనేక రకాలైనటువంటి కాంబినేషన్స్ ఏ విధంగా ఏర్పడతాయో, దాన్ని ఏ విధంగా మనం గమనించుకోవాలో, దాన్ని ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పులు అవి తీసుకొస్తుందో, ఇదంతా కూడా పరివ్రాజకుడికి తెలియటమే కాకుండా వీలవుతే ఆ విధమైనటువంటి కాంబినేషన్స్ని వాడు ప్రకృతిలో చేయగలగాలి. సత్సాయిబాబా వాళ్ళు చేసేది అలాంటి కాంబినేషన్సే. దీనికి ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక పేరు కూడా ఉంది, సాంఖ్యయోగము అని. దీన్నే మనం గాయత్రి మంత్రంలో 24 తత్వాలుగా చెప్పుకుంటూ ఉంటాం మనం. యోగ విద్య ఒకటే, ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి, ఏ నుంచి జడ్ వరకు. కొన్ని లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యాయి, కొన్ని ప్రింట్ అవుతున్నాయి, కొన్ని లక్షలు కోట్లు ప్రింట్ కాబోతున్నాయి. అన్ని వేరు వేరే ప్రతి పుస్తకము, కానీ అక్షరాలు అందులో 26. అదేవిధంగా ఇవాళ మనము శ్వాస అనేటటువంటి పేరుతో ఉత్పత్తి అయ్యేటటువంటి 24 తత్వాలను కనుక మనం జాగ్రత్తగా గమనించుకుంటే సృష్టిలో మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. ప్రతిదీ మీరు సాధించగలరు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ ఆ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేటటువంటి పాయింట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా చేయొచ్చు, కానీ అంది చేయడు, లా ప్రకారమే చేస్తాడు. ఆఖరికి హంతకుడికి ఫర్గివ్నెస్ కూడా ఇవ్వవచ్చు, కానీ అతను ఇష్టం వచ్చినట్టు నాకు ఇవాళ మూడు కుదిరింది, ఇతను క్షమించేస్తానంటానికి వీల్లేదు పాపం. అతను మళ్ళీ లాయర్స్ని వాళ్ళని కన్సల్ట్ చేసి అతను చేసినటువంటి అఫెన్స్ని ఎక్కడైనా నిజంగా లొసుగు ఉందా, అతను క్షమించగలిగేటటువంటి పాయింట్ ఉందా చూసుకుని ఏ విధంగా అవుతే చేస్తాము. సాంఖ్యయోగము తెలుసుకున్నటువంటి, శ్వాస మీద ఆధిపత్యము తెలుసుకున్నటువంటి వ్యక్తి సర్వసమర్థుడు అయినప్పటికీ కూడా అన్ని చేయడు, కానీ తన సర్వసమర్థత్వాన్ని అనేకసార్లు నిరూపిస్తూ ఉంటాడు. ప్రతి గురువు అది నిరూపించాడు. గురువు అనే పదంతో మనము భారతదేశంలో సంబోధించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సర్వసమర్థతను చాటిస్తూనే ఉండేవారు. నమ్మనటువంటి మతేతరులకు కూడా తినకూడనటువంటి పదార్థాలను వారి ముందుకు తీసుకొస్తే ఆ పదార్థాలు సహజంగా తినతగినటువంటి పదార్థాలుగా మారిపోవడం అనేది చాలా కామన్. కానీ చాలా కామన్ ఇన్సిడెంట్ ఏం చెప్తోంది మనకు? పదార్థాల మీద, ప్రకృతి మీద, సాంఖ్యయోగం మీద, శ్వాస మీద, ఇవన్నీ ఒకే భావనకి పర్యాయ పదాలు. శ్వాస అనండి, సాంఖ్యయోగం అనండి, ప్రకృతి అనండి, గుణాలు అనండి, మీరేమైనా చెప్పండి, పంచభూతాలు అనండి, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క రూపాంతరాలే. గురువు అనేటటువంటి వ్యక్తి ప్రకృతి మీద తన విజయాన్ని అనేక రకాలుగా చూపిస్తాడు. కానీ ఆ చూపించేది కేవలము ప్రదర్శన మాత్రమే తప్ప నిత్య జీవితంలో చేయటానికి వాళ్ళకి కూడా హక్కు లేదు. దే కాన్ డూ ఇట్. విభూతి అవుతూ ఇవ్వగలడు, చాక్లెట్లు అవుతూ ఇవ్వగలడు, కానీ ఓ హోటల్ రన్ చేసేయండి, చేయి తిప్పి అంటే చేయవచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్, కానీ చేయడు. చేయటానికి వీల్లేదు, ప్రకృతే అటు తగులుతుంది అక్కడ. ఇది మనం మనసులో గుర్తుంచుకుని ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. కాల జ్ఞానానికి ప్రతి గురువు భవిష్యవాణి చెప్తూ ఉంటాడు, జరగబోయేవి చెప్తూ ఉంటాడు. దానికి శ్వాసకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ శ్వాస ద్వారా ఆ 24 తత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఆ 24 తత్వాల ద్వారా కాల జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోగలం అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఏకమేవ అగ్రే ఆసీత్. మొట్టమొదట ఒక్కడే ఉన్నాడు ఆ పురుషుడు. ఒకటే చేతనత్వానండి, ఒకటే ఆత్మానంది, ఒకటే భగవంతుడనండి, ఒకడు ఉన్నాడు ముందు. ఇంకా ప్రకృతిలో ఇంకేమీ లేవు. అక్కడ నుంచి అది 5 తత్వాలుగా మారింది. అది ఎలా మారిందో కూడా ఈ మహాకాల చక్ర గమనంలో మనకి తెలియదు. ఏంటవి అంటే ఆకాశము, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇక్కడ మనం శ్వాస గురించి తెలుసుకుంటున్నప్పుడు పంచమహాభూతాలు అని మనం చెప్పుకుంటున్నటువంటివి ఈ పృథ్వీ గురించి మనం చెప్పటంలే, ఈ జలము గురించి మనం చెప్పుకోవటంలే, ఈ అగ్ని గురించి మనం చెప్పటంలే, ఈ వాయువు గురించి మనం చెప్పటంలే, ఈ ఆకాశం గురించి మనం చెప్పటంలే. వీటికి కారణాలైనటువంటి తత్వాలు. మనం ఇప్పుడు ఏ స్పేస్లో అయితే కూర్చున్నాము, ఏ ఆకాశంలో అయితే కూర్చున్నాము, ఈ శాటిలైట్స్ ఏ ఆకాశంలో అయితే తిరుగుతున్నాయో, ఈ ఆకాశగంగా, ధ్రువ నక్షత్రాలు, తారకలు, నిహారికలు, ఇవన్నీ ఏ ఆకాశంలో అయితే తిరుగుతున్నాయో, ఇవన్నీ మీరు భౌతికంగా గమనించగలుగుతున్నారు. మీకు తెలుస్తోంది ఇది ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంది, ఇది పక్కనే ఉంది, ఇది దగ్గరగా ఉంది, ఈ స్పేసెస్ మీ మనస్సు ద్వారా పట్టుకోగలుగుతున్నారు. వీటికి కారణమైన ఆకాశము, దాని గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ వాయువుకి కారణమైనటువంటి వాయువు, ఈ అగ్నికి కారణమైనటువంటి అగ్ని, ఈ జలతత్వానికి కారణమైనటువంటి జలము, మనకి కంటి కనిపిస్తున్నట్టుగా పృథ్వీకి కారణమైనటువంటి పంచమహాభూతాలలో ఆకాశము 2 మారింది. ఒకటి కాస్త 2 మారింది. అదే మనం ఎమ్మివాలో కూడా 2 మారటం అనేటటువంటి ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా అది 2 మారుతుంది. అప్పుడు ఏం చేయటం లేదు దాన్ని, దానంతా అదే 2 మారుతుంది. అది దాన్ని మనం ఏం క్వశ్చన్ చేయటం లేదు, ఎందుకు 2 మారేమో అని అడగటం లేదు దాన్ని. ఏమంటున్నాం, అది దాని స్వభావము, ఇట్ ఈస్ ఇట్స్ నేచర్. అలాగే ఆకాశం యొక్క నేచర్ అది, అది 2 మారింది. ఒకటి ఆకాశతత్వము, ప్రిన్సిపల్ ఆఫ్ ఆకాశ, ఈ ఆకాశం కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ ఆకాశ, అది 2 మారినప్పుడు 2 అవుతుంది కదా. అది ఒక ముక్కని జీవాత్మ అంటాం, 2 మిగతా 4 తత్వాలతో సంబంధం ఏర్పరచుకుంటుంది, 4 భాగాలుగా మారి. ఇది మీరు మనసులో గుర్తుంచుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో గురువులు చేసేటటువంటి అనేక మ్యాజిక్లు వెనకాతలున్నటువంటి సైన్స్ మీకు అర్థమవుతుంది. కొంచెం గమనించుకోవటమే, దాన్ని రాసుకోవాలి, రాసుకున్న తర్వాత దాన్ని మళ్ళా మీరు ఆ కాంబినేషన్ అండ్ పెర్మిటేషన్ జ్ఞప్తికి ఉంచుకోవాలి. అంచేత మనలో ప్రతి వాడు కూడా ఒక జీవాత్మ కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటన్నమాట, మనలో ప్రతివాడు ఒక విశేషమైనటువంటి స్థలాన్ని ఆక్రమించి ఉన్నాడు. ఆ విశేషమైన స్థలాన్ని ఆక్రమించినటువంటి జీవాత్మ రెండు భాగాలుగా మారింది. మారి ఏమైందని మిగతా నాలుగు తత్వాలతో సంబంధం పెట్టుకుంది, లింక్ పెట్టుకుంది, దాన్ని యోగము అంటాం. ఎప్పుడైతే ఆ ఆకాశతత్వము వాయుతత్వంతో సంబంధం పెట్టుకుంటుందో దాన్ని మనస్సు అంటాం. రెండో భాగం చెప్పుకున్నాం కదా, ఒకటి ఒక అర్ధభాగము జీవాత్మైంది, రెండో అర్ధభాగం నాలుగు భాగాలుగా మారింది. ఆ నాలుగు భాగాల్లో 1/4 వాయుతత్వంతో సంబంధం పెట్టుకుంటే మనస్సు అంటాం, రెండో 1/4 అగ్నితో సంబంధం పెట్టుకుంది బుద్ధి అంటాం, మూడోది జలంతో సంబంధం పెట్టుకుంది చిత్తము అంటాం, నాలుగవది పృథ్వీతో సంబంధం పెట్టుకుంది అహంకారము అంటాం. మనో బుద్ధి చిత్త అహంకారాలు ఈ విధంగా జీవాత్మలో ఏర్పడతాయి. అంచేత జీవాత్మలో డైరెక్ట్గా ఆకాశతత్వంతో సంబంధం ఉన్నది మన జీవాత్మ. మిగతా సగం 1/4, 1/4, 1/4, 1/4 4 1/4లుగా మారి ఒక 1/4 ఇంకో 1/4 ఇంకో 1/4 ఇంకో 1/4 ఇంకో 1/4 మిగతా నాలుగు తత్వాలతో వాయువుతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనస్సు అని, అగ్నితో సంబంధం పెట్టుకున్నప్పుడు బుద్ధి అని, జలముతో సంబంధం పెట్టుకున్నప్పుడు చిత్తము అని, పృథ్వీతో సంబంధం పెట్టుకున్నప్పుడు అహంకారం అని చెప్పుకుంటాం. అంచేత ఏమేర్పడింది, జీవాత్మ ఏర్పడింది. జీవాత్మకి ఉపయోగపడటానికి నాలుగు అంతఃకరణాలు ఏర్పడ్డాయి. ఈ నాలుగు అంతఃకరణాలలో వాయుతత్వము రెండు భాగాలుగా మారి, ఆకాశతత్వం ఇప్పుడు రెండు భాగాలుగా మారినట్టే వాయువు కూడా రెండు భాగాలు, ప్రతిదీ రెండు 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 రెండుగా విభజింపబడుతుంది. వాయుతత్వం రెండుగా విభజింపబడి ఒక సగము వ్యాన వాయువుగా మారుతుంది. శరీరం అంతటా ఏ వాయువు అయితే ఆక్రమించి ఉన్నదో దాన్ని వ్యానము అంటాం మనం. అది మిగతా సగం 1/4, 1/4, 1/4, 1/4 మిగతా నాలుగు వాయువులు 1/4, 1/4, 1/4, 1/4లో 4 1/4స్లు ఉంటాయి వాయుతత్వంలో. ఒక సగము మన జీవాత్మ నాలుగు అంతఃకరణాల్లో మారినటువంటి ఆ పార్ట్లో, ఆ ఆకాశంలో వ్యాన వాయువుగా సర్వత్రా వ్యాపించేస్తుంది. సర్వత్రా వ్యాపించేసిన తర్వాత ఆ వాయువులోని 1/4 ఆకాశంతో లింక్ అవుతుంది, దాన్ని సమాన వాయువు అంటాం. ఇంకోటి అగ్నితో సంబంధం పెట్టుకుంటుంది, వాయువే అగ్నితో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని ఉదాన వాయువు అన్నాం. ఇంకోటి జలముతో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని ప్రాణవాయువు అన్నాం. ఇంకోటి పృథ్వీతో సంబంధం పెట్టుకుంటుంది, దాన్ని అపాన వాయువు అన్నాం. దాన్ని పిక్చరైజ్ చేసుకోండి, అది పిక్చరైజ్ చేసుకుని మీరు అవగాహన చేసుకుంటే మీ శరీరంలో ఆ ఆధ్యాత్మిక శక్తులు ఎలాగ ప్రేరేపబడతాయో తెలిసే మొట్టమొదట ఒకే ఒక జీవాత్మ ఉన్నది, ఏ విధంగా ఒకే ఒక పరమాత్మ ఉన్నట్టు. పరమాత్మ గురించి మనం ఏం ఊహించలేము, వదిలేద్దాం దాన్ని. మన జీవాత్మ గురించి ఆలోచిద్దాం. జీవాత్మ ఎక్కడ ఉన్నది, స్పేస్లో ఉన్నది. దానికి ఒక పార్ట్ ఆఫ్ ద స్పేస్ అలాట్ చేయబడింది అనుకుందాం మనకి, ఆకాశము చోటు. ఆ చోటు రెండు భాగాలుగా కరెక్ట్గా విభజింపబడింది, హాఫ్ అయింది. ఆ హాఫ్ అనేటటువంటి ప్రక్రియే మనకి కణకణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏంటమ్మంటా మైటోటిసా, మైటోటిసా ఏంటంటే దాన్ని మైటోసిస్. ఆ ఎమీబా నుంచి అది రెండు కణాలుగా మన రెండు ఈక్వల్ ఐడెంటికల్గానే మారుతాయి, రెండు సగభాగాలుగా మారుతాయి. అవి భాగం వేరవుతాయి, మళ్ళా ఐడెంటికల్గానే తయారవుతాయి. అలాగే మనకి అలాట్ చేయబడినటువంటి జీవాత్మ అనేటటువంటి స్పేస్ రెండు భాగాలుగా మారింది. అంతకంటే ముందేమైంది, పంచమహాభూతాలు ఏర్పడి ఉన్నాయి ఆల్రెడీ. అది ఎలా ఏర్పడిందో మనకి తెలియదు, ఉంది అది. ఏమేమి ఉన్నాయి అక్కడ, ఆకాశం ఉంది, వాయువు ఉంది, జలం ఉంది, అగ్ని ఉంది, పృథ్వీ ఉంది. అందులోంచి ఈ రెండు సగభాగాలుగా మారినటువంటి ఆకాశము సగము జీవాత్మగానే ఉండిపోయింది. మిగతా సగము నాలుగు భాగాలుగా, అంటే అందులో నాలుగు భాగాలయ్యే ఒక్కొక్కటి 1/4, 1/4, 1/4గా మారింది. అంటే మన టోటాలిటీని చూసుకుంటే 1/8, 1/8, 1/8గా మారుతుంది. అంతే కదా, హాఫే కదా వన్ ఫోర్త్గా మారింది. ఆ తేడా మాత్రం గుర్తుంచుకోండి. అంటే అష్ట వసువులు అని ఎందుకు వచ్చాయో అప్పుడు అర్థం అవుతుంది మనకి. అంచేత ఈ 180 ఏమైంది అంటే 1/4 హాఫ్. ఎప్పుడవుతే అది వాయువుతో సంబంధం పెట్టుకుందో మనస్సు అన్నాను దాన్ని. దేని యొక్క మనస్సు? జీవాత్మ యొక్క మనస్సు. అలాగే ఎప్పుడవుతే ఆ 1/8 పార్ట్ హాఫ్లో సగం 1/4 అగ్నితత్వముతో మహాభూతంతో సంబంధం పెట్టుకుందో దాన్ని బుద్ధి అన్నాం. ఆ 1/8 ఆకాశతత్వము అంటే హాఫ్లో 1/4 జలతత్వంతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుందో దాన్ని చిత్తము అన్నాం. ఎప్పుడైతే అది పృథ్వీతత్వంతో సంబంధం పెట్టుకుందో దాన్ని అహంకారము అన్నాం. అంటే ఇప్పుడు ఏమైంది మన దగ్గర జీవాత్మ కాస్త, జీవాత్మ ప్లస్ అంతఃకరణాలు ఏర్పడ్డాయి. ఈ అంతఃకరణాలు ఎక్కడ ఏర్పడ్డాయి? ఆకాశంలో ఏర్పడ్డాయి, ఆకాశతత్వంలో ఏర్పడ్డాయి. ఏ ఆకాశతత్వంలో? ఆ జీవాత్మకి అలాట్ అయినటువంటి స్పేస్ స్థలంలో ఏర్పడ్డాయి. ఈ స్థలం ఏమన్నా ఎక్కడికో వెతుకోకలే, మన ఈ శరీరం ఒక స్థలంలో ఉంది. వీఆర్ మూవింగ్ ఇట్ అట్ ఈ స్థలం. మనం ఎక్కడున్నా అంత స్థలం ఆక్రమిస్తూనే ఉంటాం. ఇందులో 4 భాగాలు, 4 అంతఃకరణాలుగా ఏర్పడిన తర్వాత మరి వాయుతత్వం కూడా ఉందిగా. ఇందులోనే పంచమహాభూతాలు ఇక్కడ ఉంది. బాహ్య జగత్తులో ఎలాగైతే పంచమహాభూతాలు ఉన్నాయో ఇక్కడ కూడా పంచమహాభూతాలు ఉంటాయి. యాజ్ అబౌవ్ సో బిలో ప్రిన్సిపల్ మర్చిపోకండి, ప్రతి చోట ఇట్ ఇస్ యూస్ఫుల్. ఈ వాయుతత్వం మళ్ళీ 2 భాగాలుగా మారింది ఈ శరీరంలో. ఈ జీవాత్మ ఉపయోగించుకోదలుచుకున్నటువంటి వాయువు యొక్క ప్రమాణంలో ఆ సగము సంపూర్ణ జీవాత్మ ఆక్రమించినటువంటి స్పేస్లో ఆక్రమించుకుంది. దాన్ని వ్యానము అన్నాం. మళ్ళీ 180 మిగిలిపోయింది కదా వాయువు, అది ఆకాశంతో సంబంధిస్తే దాన్ని సమానము అన్నాం. బొడ్డు దగ్గరికి చేరింది అది. మన మానవ శరీరంలో సమాన వాయువు ఎక్కడ ఉంటుంది అంటే బొడ్డు దగ్గర ఉంటుంది. అగ్నితత్వంతో సంబంధం ఏర్పరచుకుంది 1/8 పార్ట్. దాన్ని ఉదానము అన్నాం. కంఠం దగ్గర ఉంటుంది. మళ్ళా 1/8 జలంతో సంబంధం పెట్టుకుంది. ప్రాణము హార్ట్ దగ్గర ఉంటుంది. మిగిలిన 1/8 పృథ్వీతత్వంతో సంబంధం పెట్టుకుంది. అపానవాయువు గుదాద్వారము మూలాధారం దగ్గర ఉంటుంది. ఇప్పుడేం ఏర్పడ్డాయి మీ దగ్గర? అంతఃకరణాలతో పాటు మిగతా రాబోయేటటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి ఇంధనం ఏర్పడింది, పెట్రోల్ ఏర్పడింది, ప్రాణశక్తులు ఏర్పడ్డాయి. దీన్ని పంచ ప్రాణాలు అన్నాం. వ్యానము హాఫ్, మిగతా 1/8, 1/8, 1/8, 1/8 4 1/8 హాఫ్ అవుతాయి కదా. ఈ 4 1/8 ఎలా మారాయి? సమానము బొడ్డు దగ్గర, ఉదానము కంఠము దగ్గర, హృదయము దగ్గర, ప్రాణము గుదాద్వారము దగ్గర, అపానవాయువు. వాటి పనులు కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయిగా. వ్యానము ఏం చేస్తుంది? శరీరము లేకపోతే జీవాత్మ సంగ్రహించుకున్న ప్రతిదాన్ని శరీరం అంతా వ్యాపింపజేస్తుంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సమానము సెంట్రిఫ్యూగల్, సెంటర్ వరకు తీసుకు, బొడ్డు వరకు తీసుకొస్తుంది. ఒకటి కేంద్ర సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్, రెండు రకాలైనటువంటి పవర్స్ పనిచేస్తాయి. ఒకటి కేంద్రాభిముఖము, ఒకటి కేంద్రం నుంచి దూరంగా వెళ్ళేది. వ్యానవాయువు దూరంగా వెళ్తుంది, పెరిఫీరల్. సమానవాయువు బొడ్డు దగ్గరికి వస్తుంది, లోపలికి వస్తుంది. సమానవాయువు ఏంటది? ఆకాశతత్వము. ప్రాణవాయువు జలతత్వము, హృదయం దగ్గరుంది. జలతత్వాన్ని ఉపయోగించుకుంటుంది, బ్లడ్ జలతత్వాన్నే కాదు అక్కడ పంపు చేస్తూ ఉంటుంది. అగ్నితత్వము వాక్, తర్వాత మనకు వస్తుంది అగ్నితత్వము. ఉదానము కంఠం దగ్గర ఉంటుంది. అపానము గుదాద్వారం, ఎక్స్పల్షన్ అంటే ఏంటి? జీవాత్మ యొక్క పరిధిలోకి లేకుండా తోసిస్తుంది, అది అర్థం చేసుకోండి. అపానవాయువు యొక్క ఆ ప్రాణశక్తి, అపానవాయువు అనేటటువంటి శక్తి యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మన శరీరం లోపల దేన్ని ఉండకూడని దాన్ని ఉండనివ్వదు. ఎక్స్పల్షన్ మొత్తం బయట పారేస్తుంది, తోచి పారేస్తుంది అది అపానవాయువు. సమానవాయువు బొడ్డు దగ్గరికి లాక్కొస్తుంది. వ్యానవాయువు మొత్తం పెరిఫీరియల్, మొత్తం శరీరం అంతటా వ్యాపించింపజేస్తుంది. ఉదానవాయువు కంఠం మీదకి, అగ్ని విజన్ తీసుకొస్తుంది. తర్వాత అగ్ని సగం అగ్ని కన్నుగా మారుతుంది, కన్ను జ్ఞానేంద్రియాలుగా మారుతుంది. మిగతా వనైతు 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 ఉన్నాయి కదా. ఒకటి ఆకాశతత్వంతో కలిసి చెవి అనేటటువంటి జ్ఞానేంద్రియంగా మారుతుంది. రెండోది చర్మము వాయువుతో కలిసి స్కిన్గా మారుతుంది. మూడవది జలము నాలుకతో కలుస్తుంది. నాలుగవది పృథ్వీ ముక్కుతో కలుస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియాలు అన్నారు. అగ్నికి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? ఈ మహాభూతాలు ఉన్నాయే పంచతత్వాలు, వాటిని కొలవగలిగేటటువంటి ఎబిలిటీ కలిగి ఉంటాయి. కన్ను అగ్నిని కొలవగలదు, రూపాన్ని కొలవగలదు, చెవు ఆకాశతత్వాన్ని శబ్దాన్ని కొలవగలదు. శుద్ధమైంది కదా. అంచేత జలము, జలము అనేటటువంటి సబ్స్టెన్స్ రెండు భాగాలుగా విడిపోయి సగభాగము రస తన్మాత్రగా మారుతుంది. జలము యొక్క తన్మాత్ర రసము. ఆకాశతత్వంతో శబ్ద తన్మాత్రగా మారుతుంది అదే జలము. అదే జలము అగ్ని తన్మాత్రతో కలిసి రూప తన్మాత్రగా మారుతుంది. అదే జలము పృథ్వీ తన్మాత్రతో కలిసి గంధంగా మారుతుంది. అదే తన్మాత్ర వాయువుతో కలిసి జలము స్పర్శగా మారుతుంది. ఇవంతా ఏంటి? తన్మాత్రలు. అంచేత నాలుగు అంతఃకరణాలు, ఐదు ప్రాణాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు తన్మాత్రలు, ఇవంతా కాకుండా పృథ్వీతత్వం, పృథ్వీతత్వం సగం మారుతుంది, సగము గుదాద్వారంగా మారుతుంది, మిగతా నాలుగు కర్మేంద్రియాలుగా మారుతాయి. ఎలాగా? వనైత్ పృథ్వీ ఆకాశతత్వంతో కలుస్తుంది, వాక్కుగా మారుతుంది. వనైత్ పృథ్వీ వాయువుతో కలిసి చేతులుగా మారుతుంది, కర్మేంద్రియాలు. అలాగే వనైత్ పృథ్వీ అగ్నితో కలిసి కాళ్ళుగా మారుతుంది. అలాగే వనైత్ పృథ్వీ పృథ్వీతో కలిసి గంధంగా మారుతుంది. ఈ విధంగా జలముతో కలిసి ఉపస్థగా మారుతుంది, జలనేంద్రియంగా మారుతుంది. జలంతో కూడా కలవాలి కదా కర్మేంద్రియానికి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, మొత్తం ఎన్నయ్యాయి? 24. ఈ 24 పెర్ముటేషన్ కాంబినేషన్స్ కనుక మీరు మధించుకోగలిగితే జాగ్రత్తగా మొత్తము మీకు ప్రకృతి మీద కమాండ్ ఏర్పడుతుంది. ప్రకృతి మీద కమాండ్ ఏర్పడినప్పుడు దీన్నే సాంఖ్య విద్య అన్నాం, దీన్నే సాంఖ్యయోగం అని భగవద్గీతలో కూడా చెప్పాడు. కానీ మళ్ళీ కండిషన్ మర్చిపోకండి, స్థితప్రజ్ఞత్వం వస్తే తప్ప ఇవేమి పనిచేయవు. మీకు ఇష్టానుకూలంగా ఇవి పనిచేయమంటే పనిచేయవు, సైన్స్ దాని ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీరు ఏం చేయగలరు అంటే సైన్స్ ఇష్ట ప్రకారం మిమ్మల్ని మార్చుకోవాలి. అంచేత ఈ 24 తత్వాలు అర్థమయ్యాయి కదా. ఈ 24 తత్వాలను మార్చగలిగేటటువంటి శక్తి శ్వాసకుంది. శ్వాస ఈ 24 మార్చేయగలదు. ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనకి వాయుతత్వం యొక్క సగభాగం వ్యానము. ఈ వ్యానాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే, ఇంచేత అది సర్వత్రా వ్యాపించి ఉంది కదా, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వ్యాన వాయువుని మనం సర్వత్రా పంపించగలం. సమాన వాయువుని ఎక్కడే పంపించగలరు మీరు? బొడ్డు వరకే పంపించగలరు. ప్రాణవాయువుని ఎక్కడి వరకు పంపించగలరు? హృదయం వరకే పంపించగలరు. అంచేత వ్యాన వాయువుని, వ్యానవాయువు అంటే వేరే వాయువు ఎక్కడో ఉంటుంది అనుకోకండి. మీరు పీల్చుకునే దాంట్లో ఆటోమేటిక్గా సగం వ్యానవాయువుగా మారిపోతుంది, మిగతా 1/4 మిగతా వాయువులుగా మారుతూ ఉంటాయి. అంచేత ఆ శ్వాసను మీరు పీల్చుకుంటున్నప్పుడు ఈ మార్పు మీ శరీరంలో ఎలా వస్తుంది అది గమనించుకోమని నేను చెప్పేది ఎప్పుడు కూడా. శ్వాసని పరివ్రాజకుడు ఆధ్యాత్మిక పదములో ఉన్నటువంటి నిత్యనూతన సనాతన శాశ్వత, ఈ గాలి నువ్వు పీల్చినా ఆ 5 భాగాలుగానే మారుతుంది. గాలి పీలుస్తున్నప్పుడు మనం పీల్చినటువంటి వాయువులో ఎగ్జాక్ట్గా 1/2 వ్యానవాయువుగా మారుతుంది, మిగతా 1/4 సమాన వాయువుగా మారుతుంది. దేంతో కలిసి? ఆకాశంతో కలిసి. అగ్నితో కలిసి ఉదాన వాయువుగా మారుతుంది, జలముతో కలిసి ప్రాణవాయువుగా మారుతుంది, పృథ్వీతత్వముతో కలిసి ఉదాన వాయువుగా మారటం అన్నది గమనించాలి. ఎందుకంటే అది జరుగుతుంది. అది అది జరగకపోతే కాన్స్టిపేషన్, ఉదానవాయువు పనిచేయకపోతే ఎక్స్పల్షన్ లేదు, బొడ్డు దగ్గర పనిచేయకపోతే డైజెషన్ లేదు, హృదయం దగ్గర పనిచేయకపోతే రక్త సంచరణ లేదు, కంఠం దగ్గర పనిచేయకపోతే వాక్ లేదు. ఇవి ఉన్నాయి మనకి, ఉన్నాయంటే జరుగుతుందనే అర్థం. అవి దీన్ని మీరు శ్వాస ద్వారా గమనించుకుంటూ డీప్ స్లో రిథమిక్ బ్రీతింగ్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ అది. క్యాంపులోనే కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. దీన్ని డీప్ స్లో రిథమిక్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇది ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాల్సిన పని లేదు కాదు, అది జరుగుతుంది, అది మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. గమనించుకోవాలి దాన్ని. జ్ఞానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఇది బ్రీదింగ్ యొక్క ఉద్దేశం. ఇది ఉద్దేశం లేకుండా మీరు డీప్ స్లో రిథమిక్ బ్రీదింగ్ చేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ సాంఖ్యయోగం మీకు అర్థమవదు. ఇది చేసిన తర్వాత నేను ఇంకొక పని చేయాల్సి వస్తుంది. 40 నిమిషాలలో రోజులో పొద్దున్న 6 గంటల నుంచి 6:40 వరకు మనం పీల్చుకునేటటువంటి శ్వాస డైరెక్ట్గా మూలాధారానికి వెళ్తుంది. ఇది గుర్తుంచుకోండి, తర్వాత ప్రాక్టీస్ చేసుకుంది. కానీ 6 to 6:40 ప్రతిరోజు 600 శ్వాసలు ఆ లోపల జరిగిపోతాయి. శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. ఈ 40 నిమిషాలలో మనం పీల్చుకున్నటువంటి 600 శ్వాసలు మూలాధారానికి వెళ్తాయి. తర్వాత 6,000 శ్వాసలు పొద్దున్న 6:41 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు స్వాధిష్టాన చక్రం దగ్గర 6,000 శ్వాసలు. మధ్యాహ్నం 1:21 నుంచి సాయంత్రం 8 గంటల వరకు 6,000 శ్వాసలు మణిపూరకం దగ్గర. మళ్ళీ 6,000 శ్వాసలు 8:01 నుంచి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 2:40 వరకు అనాహతం దగ్గర ఉంటుంది. దాని తర్వాత 1,000 శ్వాసలు పొద్దున్న 2:41 నుంచి 3:46 వరకు విశుద్ధిలో ఉంటుంది. ఆ తర్వాత 3:46 తర్వాత పొద్దున్న 6 గంటల వరకు మన ఆజ్ఞ సహస్రారము దగ్గర శ్వాస ఉంటుంది. కనుక దీన్ని బ్రాహ్మి ముహూర్తం అన్నాం. ఇది ఫిక్స్డ్ టైమింగ్స్, ఇవి మారో. సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఎలా అవుతుందో అలాగే పొద్దున్న కరెక్ట్గా 3:46 కనుక మీరు చూస్తే మీ శ్వాస ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తుంది. ఇంకా అక్కడ నుంచి పొద్దున్న 6 గంటల వరకు కూడా అది ఆజ్ఞాచక్రంలో 1,000 సార్లు తిరుగుతుంది, సహస్రారంలో 1,000 సార్లు తిరుగుతుంది. కనుక ఆజ్ఞాచక్రమును సహస్రార చక్రాన్ని ఉపయోగించుకుని చేయవలసినటువంటి పనులు, ధ్యానము, ధారణ, సాధన ఇవంతా కూడా ఆ టైంలో చేయాలి. మూలాధారం టైంలో చేస్తా ఉన్నాం అనుకోండి, అంత ఫలితాలు రావు. అంచేత ఈ టైమింగ్స్ మీరు సెట్ చేసుకోవాల్సిందే. దీని ప్రకారము మన శరీరంలో ఉన్నటువంటి విభిన్న దేవీ దేవతలు ఏ విధంగా పనిచేస్తాయో అన్నది కూడా మీరు ఈ టైం టేబుల్ ప్రకారం చూసుకుంటూ ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు ఈ 5 ప్రాణవాయువులతో పాటు 5 ఉప ప్రాణాలు ఉన్నాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. నాగ, కూర్మ, కృకర, దేవదత్త అనేవి ప్రాణము వదిలేస్తున్నప్పుడు పంచప్రాణాలతో పాటు అవి కూడా బయటకు వెళ్ళిపోతాయి. ధనంజయ వాయువు మాత్రం శరీరంలో ప్రేతంలో ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది, ఏ విధంగా ఉండిపోతుంది అనేది కూడా మనము చాలా డీప్గా అబ్జర్వ్ చేయాలి. ఆ ధనంజయ వాయువు యొక్క ప్రకోపాన్ని మార్చుకోవటానికి అనేక శ్రాద్ధ కర్మలు డెవలప్ చేయబడ్డాయి. ఇది అంతా కాకుండా 10 నాడులు ఉన్నాయి. చెవుల దగ్గరికి వెళ్ళేటటువంటి 2 నాడులు పూష, ఆలంబుష. కన్నుల దగ్గరికి వెళ్ళేది గాంధారి, హస్తిజిహ్వ. అపానవాయువు దగ్గరికి వెళ్ళేది శనివాలి, కుహు. అనాహతం దగ్గరికి వెళ్ళేటటువంటివి ఈ 4 రకాలైనటువంటి నాడులు. మొత్తం మీద ఉన్నటువంటి 7 నాడులు ఇవి కాకుండా ఇడ, పింగళ, సుషుమ్న అనేటటువంటి 3 నాడులు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు, 1 నోరు, ఇడ, పింగళ, సుషుమ్న, ఇవి 10. ఇది మన ఆధ్యాత్మ జగత్తుకి శ్వాసకి ఉన్నటువంటి సంబంధము. దీనిని ఎంత డీప్గా మనం అర్థం చేసుకోగలిగితే ప్రకృతి మీద మనకి అంత కమాండ్ ఏర్పడుతుంది. స్వస్తి.